சதாசிவசமாரம்பாம் சங்கராச்சார்ய மத்யமாம் அஸ்மதாச்சார்ய பர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம். 17வ அத்தியாயம் 16வ ஸ்லோகம். மனஃ பிரசாத சௌம்யத்வம் மௌனமாத்ம விநிக்ரஹம் பாவ சம்சுத்திரித்யேதத் தபோ மானசமுச்சதே. ప్రతి వ్యక్తి కూడా మూడు గుణముల ద్వారా చేయబడినటువంటి మనస్సు శరీరం సంఘాతం అని శాస్త్రం చెప్తుంది. ప్రతి వ్యక్తి, ప్రతి మానవుడు సత్వగుణమని, రజోగుణమని, తమోగుణమని మూడు గుణముల ద్వారా ఈ మనస్సు, శరీరం, బుద్ధి, అహంకారం ఇవన్నీ కూడా తయారు చేయబడినయి అనేటువంటిది శాస్త్రం యొక్క సిద్ధాంతం. అందుకనే ఈ అధ్యాయానికి పేరు శ్రద్ధాత్రయ విభాగ యోగం అన్నారు. త్రయం అంటే మూడు. ఏమిటి ఆ మూడు అంటే సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ యొక్క మూడు గుణాలు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణం ప్రధానంగా ఉంటుంది, రెండు గుణాలు కొంచెం బలహీనంగా ఉంటాయి. మనం నిద్రపోతున్నాం అనుకోండి, నిద్ర వస్తున్నది అనుకోండి, నిద్ర పోవాలనిపిస్తుంది అనుకోండి, అప్పుడు తమోగుణం అధికంగా ఉంటుంది, రజోగుణం న్యూనంగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. అదే నిద్ర లేచినప్పుడు ఆఫీస్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు, చూసారా, పరిగెడుతుంటారు ట్రైన్కి, బస్సుకి. అప్పుడు ఏ గుణం ప్రధానంగా ఉంటుందంటే రజోగుణం ప్రధానంగా ఉంటుంది. ఆఫీసులో వర్క్ చేసేటప్పుడు ఏ గుణం ప్రధానంగా ఉండాలి? రజోగుణమా తమోగుణమా? రజోగుణం ఉండాలి. రజోగుణం ఉంటే కానీ పని చేయలేం. ఆ గుణం లక్షణం, అది చురుకుగా పనిచేయించే గుణం రజోగుణం. మత్తుగా నిద్ర వచ్చేటట్లుగా నిద్ర బుచ్చేది తమో గుణం. నిద్రన్న పోతూ ఉంటాం, నిద్ర ముఖంతోన్నా ఉంటాం, అప్పుడు తమో గుణం ప్రధానం అంటాం. అదేవిధంగా సత్వగుణం గనక ప్రధానంగా, అంటే ప్రధానం అంటే ఏమిటి, ముందుగా ఎక్కువ పాళ్లల్లో ఉండడం. ముందుగా అంటే ఏమిటి, ఎక్కువ పాళ్లల్లో ఉంటే తమోగుణం, రజోగుణం న్యూనంగా తక్కువగా ఉంటే, బలహీనంగా ఉంటే విద్య నేర్చుకునేటువంటి జ్ఞానం అనేటువంటిది కలుగుతుంది ఆ వ్యక్తికి. నేర్చుకోవాలి, వినాలి, చదవాలి అనేటువంటిది కలుగుతుంది. అది సత్వగుణం అన్నారు. ఇప్పుడు మీరందరికీ ఏ గుణం ప్రధానంగా ఉండాలి, ఉన్నది? సత్వగుణం. సత్వగుణం ప్రధానంగా ఉండాలి. సత్వగుణం ప్రధానంగా ఉంటేనే ఇది శాస్త్రం విని దాని యొక్క బోధ, అంటే జ్ఞానం కలుగుతుంది. భగవద్గీతే కాదు, ఏ విద్య అయినా జ్ఞానం పొందాలి అంటే సత్వగుణం ప్రధానంగా ఉండాలి. అందుకని మన పిల్లల్ని నిద్ర లేచిన తర్వాత చదువుకునే ముందు పరీక్షలప్పుడు మరీ ముఖం కడుక్కోరా అంటాం. ముఖం కడుక్కొని తర్వాత పుస్తకం ముందు కూర్చో అంటాం. ఎందుకంటే నిద్ర ముఖంతో కూర్చుంటే తమోగుణం పోదు. ఆ చల్లటి నీళ్లు ముఖం మీద కనుక పడితే ఆ తమోగుణం తగ్గిపోయి సత్వగుణం ప్రధానమవుతుంది. ఏ ఉదయాన్నే ఎందుకు చదవమంటారు చూసారా? తెల్లవారుజామున చదివితే బాగా మనసుకు ఎక్కుతుంది. ఎందుకంటే ఇంకా రజోగుణం ప్రధానంగా కాలేదు. పొద్దున నిద్ర లేవగానే తమో గుణం పూర్తయిపోయింది. హాయిగా నిద్రపోయినాడు, విశ్రాంతి తీసుకున్నాడు, తమో గుణం తగ్గిపోయింది. రజోగుణం అంటే ఏమిటి? ఇంకా పరిగెత్తడం, పన్ను చేయడం, ఇంకా ప్రపంచకంలోకి దిగలే, ఇంకా రజోగుణం స్టార్ట్ కాలేదు. అది స్టార్ట్ కాకుండా ఇది తమోగుణం లేకుండా ఉన్నప్పుడు ఏ గుణం ఉంటుంది? రజోగుణం, సత్వగుణం, సత్వగుణం ఉంటుంది. రజోగుణం ఇంకా స్టార్ట్ కాలేదు. ఆ సత్వగుణం ప్రధానంగా ఉంటుంది ప్రొద్దున్నే. ఎందుకంటే నిన్నటి ఆలోచనలన్నీ మర్చిపోయినాం, నిన్నటి రజోగుణం అంతా నిద్రపోయిన తర్వాత పోయింది. కొత్తగా రజోగుణం ఇంకా స్టార్ట్ కాలేదు. తమోగుణం బాగా రెస్ట్ తీసుకున్నాం, దానిపైన అయిపోయింది. తెల్లవారుజామున సత్వగుణం ప్రధానంగా ఉంటుంది. అందుకని తెల్లవారుజామున చదివితే బాగా అర్థమవుతుంది. మీ అందరికీ అనుభవమే, బాగా అర్థమవుతుంది, బాగా వంట పడుతుంది, విన్నది చదివింది బాగా మనసులోకి ఎక్కుతుంది అని అంటారు. అది సత్వగుణ ప్రధానం. ఇలా మనలో మూడు గుణాలు ఉన్నాయి అందరికీ. ఆ గుణాల గురించి చెప్తున్నారు కృష్ణ పరమాత్మ ఇక్కడ. ఏ వ్యక్తి ఏ పని చేసినా శ్రద్ధతో చేస్తాడు, మూడు రకాలైన శ్రద్ధతో చేస్తాడు. ఏ పని చేసిన మూడు రకాలైన శ్రద్ధ. ఇప్పుడు ఈ మూడు గుణాలు ఉండబట్టి శ్రద్ధతో చేసేటప్పుడు ఆ పని ఈ గుణాన్ని జోడించాలి. సాత్వికత శ్రద్ధతో చేసేవాళ్ళు ఉంటారు, రాజసిక శ్రద్ధతో చేసేవాళ్ళు ఉంటారు, తామసిక శ్రద్ధతో చేసేవాళ్ళు ఉంటారు. అందుకని మూడు గుణాలని అన్నింటితో కలపాలి. ఇప్పుడు మనం చేసే పనులకి కలపాలి. మన తినే ఆహారం రాజసిక ఆహారం, సాత్విక ఆహారం, తామస ఆహారం. పూజ చేస్తే సాత్విక పూజ, రాజస పూజ, తామస పూజ. అలాగే ఏ వ్యవహారం చేసినా సరే ఏదో ఒక గుణం అందులో ప్రధానంగా ఉంటుంది. ఏ వ్యవహారం చేసినా సరే, పూజ ఏమిటి, మిగతా కార్యక్రమాలన్నీ కూడా మనం చేసేవన్నీ కూడా మూడు గుణాలతో ఒకటి ముందుగా ఉంటుంది, రెండు సబ్సర్వియంట్గా ఉంటాయి, అంతే. ఈ గుణాలు లేకుండా ఎవ్వరూ పనిచేయలేరు. ఈ మూడు ఉంటాయి. ఈ విషయం మనం తెలుసుకుంటే చాలా మంచిది. దాని మూలంగా మనం ఎలా అభివృద్ధి చెందాలి ఆధ్యాత్మిక మార్గంలో అనే దానికి మనకు సహాయపడుతుంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఏ గుణం ఉంటే వ్యక్తికి శాంతి లభిస్తుంది, ఏ గుణం అధికంగా ఉంటే శాంతి లభిస్తుంది ఎక్కువసేపు, ఎక్కువసేపు అధికంగా ఉంటే ఎక్కువ కాలం ఆ వ్యక్తికి శాంతి, మనశ్శాంతి, జ్ఞానం, ప్రాప్తి, సుఖం అన్నీ కలుగుతాయి. ఏ గుణాలుంటే సుఖ శాంతులు పోతాయి, ఆ విషయం కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్తున్నారు. అర్జున, రజోగుణం తమోగుణాలు గనక ఉంటే, తమోగుణం ఉంటే వ్యక్తికి జ్ఞానము రాదు, ఏమీ తెలుసుకోలేడు, మూర్ఖుడిగా ఉండిపోతాడు. ఎక్కువ కాలం తమోగుణం ఉంటే, అధికంగా తమోగుణం, అధిక కాలం వారాల పాటు, నెలల పాటు, సంవత్సరాల పాటు తమోగుణమే అధికంగా ఉందనుకోండి, కుంభకర్ణుడిలాగా వ్యక్తి ఏం చేయగలడు, ఏం సాధించగలడు, ఏం నేర్చుకోగలడు, ఏం జ్ఞానాన్ని పొందగలడు? ఆ వ్యక్తి వల్ల తనకు ప్రయోజనం లేదు, అతను ఏ పురుషార్థము సాధించలేడు, ఒక డిగ్రీ పొందలేడు, ఒక ఉద్యోగము చేయలేడు, ఒక సంపాదన ఉండదు, భార్యాపిల్లల్ని పోషించలేడు, సమాజానికి ఉపయోగపడడు. తమోగుణం ఉంటే, ఒక వ్యక్తిలో రజోగుణం అధికంగా ఉందనుకోండి, ఎక్కువ రోజులు, ఎక్కువ వారాలు, ఎక్కువ నెలలు, సంవత్సరాల రజోగుణం అధికంగా ఉంటే ఆ వ్యక్తికి సుఖశాంతులు ఉండవు, నేర్చుకుంటాడు, చురుకుతనం ఉంటుంది. కానీ ఆ వ్యక్తికి ఎప్పుడు ఆందోళన ఎక్కువగా ఉంటుంది, ఆందోళన ఎక్కువగా ఉంటుంది, దిగులు ఎక్కువగా ఉంటుంది. కనుక రజోగుణం ప్రధానంగా ఉన్నా కూడా వాళ్ళని వర్కహాలిక్ అంటారు ఇంగ్లీష్లో. బాగా చురుకుగా పనిచేస్తాడండి, ఎప్పుడు పనిచేస్తున్నాడు, ఇంట్లో కూడా ఆఫీసు పనే చేస్తుంటాడట. ఎవరు చేయమన్నారు, ఇంట్లో ఆఫీసు పని ఎందుకండి? ఇంట్లో కూడా ఆఫీస్ పని చేస్తున్నట్టే వర్కహాలిక్ అని అర్థం. ఆఫీసులో ఆఫీస్ పని చేయి చాలు, ఇంట్లో చేయవలసిన పని చాలా ఉంది కదా. పిల్లల్ని చూసుకోవాలి, భార్యను చూసుకోవాలి, తల్లిదండ్రులను చూసుకోవాలి, ఇంటి విషయాలు చూసుకోవాలి. అందుకని రజోగుణం కూడా అధికంగా ఉండకూడదు. అది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. అందుకని ఎప్పుడు కూడా అధికంగా చురుకుగా ఉండే వ్యక్తి కూడా జ్ఞానానికి అర్హుడు కాదు. 70 ఏళ్ళు వచ్చిన తర్వాతనో 60 ఏళ్ళు 58 ఏళ్ళకే కదా రిటైర్మెంట్, 60 ఏళ్ళ తర్వాత 65 ఏళ్ళ తర్వాత నాకు మొదటి నుంచి కొంచెం చురుకుగా ఉండడం అలవాటండి. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత ఇంట్లో కూర్చోవాలంటే గోల్డ్ గిల్లుకుంటూ కూర్చోవాలంటే నాకు మనసు రావడంలే, అందుకే నాకు చురుకుగా ఉండడం అలవాటు అని చెప్పి ఈయన ఏం చేస్తాడు, 65 ఏళ్ళకి ఏదో ఒక కంపెనీలో చేరి ఎక్కడొక్కడ ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిస్తాడు. డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలే, ఆనరీగా చేస్తానంటాడు. పోయి కొంచెం భగవద్గీత క్లాసుకి రాకూడదు, సంగీత ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చు కదా, మ్యూజిక్ ప్రోగ్రామ్ ఏదో వినొచ్చు కదా, కథా కాలక్షేపం వినొచ్చు కదా, గుడికి వెళ్ళొచ్చు కదా, పిల్లలకి పాఠాలు చెప్పొచ్చు కదా, చిన్నపిల్లలకి కథలు చెప్పొచ్చు కదా, ఏదైనా సోషల్ సర్వీస్ చేయొచ్చు కదా, పోయి బీదవాళ్ళకి అంధులకి వీళ్ళందరికీ చేయొచ్చు కదా అంటే ఇంకా ఆ డిగ్నిటీని ఇంకా మెయింటైన్ చేయాలని కోరుకుంటాడు. అతి చురుకుతనం అలవాటు అవ్వడం వల్ల చాలామందిని చూశాను నేను, అలాగే చేస్తూనే ఉంటారు. ఇంకా పరమ పురుషార్థం మీద మనసే రాదు వాళ్ళకి, అతి రజోగుణం ఉంటాయి. సత్వగుణం కూడా అధికంగా అంటే టూ మచ్గా దానికి మనసు ఎడిక్ట్ అయిపోకూడదు, బానిసలం కాకూడదు సత్వగుణానికి కూడా. పుస్తకాల పురుగు అంటుంటారు చూసారా, పుస్తకాల పురుగు, పుస్తకాల పురుగు. ఇంకా అది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి, అది చదవాలి, ఇది చదవాలి అని జ్ఞానం మరీ అధికంగా ఉండకూడదు. అందుకని వీటి మూడింటిని బ్యాలెన్స్ చేసేది అష్టాంగ యోగం. యోగ అభ్యాసం కనుక చేస్తే ఈ మూడు గుణాలు బ్యాలెన్స్ అవుతాయి. శాస్త్రం చదువుతూ యోగ అభ్యాసం చేస్తే ప్రాణాయామం, ధ్యానం, ఆసనాలు ఇవన్నీ చేస్తూ ఉంటే ఆ మూడు గుణాలను బ్యాలెన్స్ చేస్తుంది. అందుకని అష్టాంగ యోగం అనేటువంటిది దాన్ని మించిన సాధనం లేదు ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గానికి. ఇప్పుడు సత్వగుణం ఎంతవరకు ఉండాలి, విద్య కావాలి, జ్ఞానం పొందాలి, రజోగుణం కొంతవరకు ఉండాలి, తమోగుణం ఉండాలి. లేదు నాకు రజోగుణమే వద్దు, తమోగుణమే వద్దు అని చెప్పి నిద్రే రాదు. తమోగుణం లేకపోతే నిద్రే రాదు, నిద్రపోకపోతే ప్రాబ్లం, నిద్రపోకపోతే బుద్ధి పనిచేయదు. కాబట్టి ఇప్పుడు ఏ గుణం ముఖ్యం చెప్పండి మనిషికి. మూడు గుణాలు ముఖ్యం, వాటి పాళ్ళు అంటారు చూసారా, రేషియో, ఎంత ఎంత ఎన్ని పాళ్ళల్లో ఉండాలి అనేటువంటిది శాస్త్రం నిర్ణయిస్తుంది. నీకు మంచిది డోసు డాక్టర్ గారు నిర్ణయిస్తారు, ఉదయం 1/2 టాబ్లెట్, మధ్యాహ్నం 1/2 టాబ్లెట్, సాయంత్రం 1/2 టాబ్లెట్ వేసుకో. దేంతో వేసుకోవాలో కూడా ఆయనే చెప్తారు, నీళ్ళతో వేసుకోవాలా, పాలతో వేసుకోవాలా, మళ్ళీ దేంతో వేసుకుంటామో దాన్ని బట్టి ఉంటుంది దాని ఎఫెక్ట్ కూడా. అదేవిధంగా శాస్త్రం చెప్తుంది ఏ గుణం ఏ పాళ్ళల్లో ఎంత పాళ్ళల్లో ఎంత ఏజ్ వరకు ఏ వయస్సు వరకు నువ్వు ఉపయోగించాలి, ఏ గుణం అధికంగా ఉంటే ఎలాంటి నష్టాలు వస్తాయి, ఏ గుణం ఎప్పుడు నువ్వు దాన్ని ప్రాధాన్యంగా పెంచుకోవాలి, ఏ గుణాన్ని ఎప్పుడు తగ్గించుకోవాలి, అన్నీ చక్కగా చెప్పబడింది శాస్త్రంలో. మనం చదవాలే కానీ శాస్త్రంలో చెప్పబడనిది లేదు అసలు. ఆనందమో ఆనందమో శాస్త్రం చదివి ఎంత చక్కగా మన కోసం చెప్తున్న రూల్స్ రెగ్యులేషన్స్ చెప్తుంటే శాస్త్రం చెప్తున్నది. నాయన కృష్ణ పరమాత్మ అంటున్నారు, ఆహార నియమాలు యజ్ఞాల గురించి చెప్పాను, ఇప్పుడు తపస్సు గురించి చెప్తున్నాను. తపస్సు అంటే ఏమిటి, తనను తాను ఒక కష్టమైనటువంటి సాధనకి సాధనలోకి మనస్సుని మళ్ళించుకోవడం తపస్సు అంటారు. దాన్ని తప్పన్నాం. తప్పు అంటే ఏమిటి, మనకు మనంగా కావాలనే ఈ వ్రతాన్ని నేను పాటిస్తాను. ఇంగ్లీష్లో విల్ఫుల్ సెల్ఫ్ డినయల్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఏమిటి, నా అంతటా నేనే కొన్నిటిని నేను ఏవేవైతే వాడుతానో రెగ్యులర్గా అవి ఒకరోజు ఆరు వారానికి ఒకసారో ఆర్ లేకపోతే 10 రోజులకు ఒకసారో నెలకు ఒకసారో అది వద్దు అని చెప్పి నేనే దాన్ని నియంత్రిస్తానన్నమాట. వద్దని చెప్పి నియంత్రించుకుంటాను, ఉప్పుతో వేసుకొని తింటాం ఆహార పదార్థాలన్నీ. ఈరోజు నేను ఉపవాసం కనుక ఏదైనా పండ్లు తీసుకుంటాను, ఉప్పు వెయ్యనటువంటి పదార్థం తీసుకుంటాను అనేటువంటిది తపస్సు. ఎవరు ఆర్డర్ ఇస్తున్నారు ఇది, నా అంతటా నేనే తీసుకున్నాను. నేను నెలకొకసారి మౌనంగా ఉండాలనుకుంటున్నాను, మౌనం అది తపస్సు. నేను డినై చేస్తున్నాను అనమాట, ఏమిటి మాట్లాడను అనేటువంటి దాన్ని వదులుతున్నాను, ఇక్కడ మాట్లాడేదాన్ని వదిలేస్తున్నాను. డినై చేయటం ఏమిటి, వదిలిపెట్టడం, అది పాటించకుండా ఉండడం, మౌనంగా ఉండడం మంచిది. మౌనం అనేటువంటిది ఒక తపస్సు, వ్రతం అని చెప్పి చెప్పారు. మౌన వ్రతం అంటారు చూసారా, ఉపవాసం, మౌనం. అలాగే ఇప్పుడు మనం కనపడుతున్నాం ఏంటి, ఈ రోజుల్లో శబరిమలైకి వెళ్ళడం, చెప్పులు లేకుండా 40 రోజులు మండల దీక్ష. 40 రోజులు మండల దీక్ష అంటే చెప్పులు లేకుండా నడవడం, తపస్సు. ప్రొద్దున్నే చన్నీళ్ళ స్నానం చేయాలి, ఇది మార్గశిర మాసంలో జనవరి ఫిబ్రవరిలో చన్నీళ్ళ స్నానం చేయాలి, తపస్సు. నాకు బాగా వేడి నీళ్ళు అంటే అలవాటు అండి, వేడి నీళ్ళు ఉంటే కానీ స్నానం చేయను. నిజమే, అయినా నేను అయ్యప్ప దగ్గరికి వెళ్ళాలనుకున్నాను కనుక వేడి నీడు నాకు ఇష్టమైనప్పటికీ కూడా ఏం చేస్తాను, చన్నీళ్ళ స్నానం చెయ్యాలి అనేటువంటి నా అంతట నేనే ఆ యొక్క తపస్సును తీసుకుంటాను. కష్టమే శరీరానికి, శరీరం తపిస్తుంది. చన్నీళ్ళు పోసుకుంటే ఎట్లా ఉంటుంది, చలికాలంలో గిజగిజలాడుతూ ఉంటుంది అందులో. అయినప్పటికీ కూడా నా అంతట నేనే ఆ శరీరానికి ఆ బాధని కలిగిస్తాను, ఎందుకంటే అది ఒక సాధనంగా తీసుకున్నాను, ఒక వ్రతంగా తీసుకున్నాను. జుట్టు మీద ఎంతో మోజు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా జేబులో దువ్వెన ఉంటుంది ఇక్కడ వెనకాల, అదే జుట్టు దువ్వెన పెట్టుకోకూడదురా ప్యాకెట్లో, దరిద్రం అనేవాళ్ళు మన వాళ్ళు. ఇప్పుడు అవన్నీ చెప్పవాకండి, ప్యాకెట్లో దువ్వెన లేకపోతే ఆ దువ్వెన పెట్టుకుంటాడు, ఆ దువ్వెన పెట్టి దువ్వుకుంటూ ఉండే అటువంటి జుట్టు మోహం మోజు ఏం చేస్తారు. నీకు మోజు ఉంది కదా, తిరుపతికి వెళ్ళి లేకపోతే వడపండికి వెళ్ళి జుట్టు వదిలించు అంటారు. ఆయన ఏం చూసుకుంటాడండి మీ జుట్టుతో? నిజంగా బాలాజీ ఏం చూసుకుంటాడు చెప్పండి, మన జుట్టుతో బాలాజీకి ఏమిటి పని? బాలాజీకి పని లేదు. ఏదైతే నేను ఇష్టపడుతున్నానో, ఈ జుట్టు, ఈ రింగుల జుట్టు ఎంత దువ్వుతాం ఆ ఉన్న 4 ఇంట్రుకులకి, ఎన్ని తైలాలు దాని ఒకసారి ఇటుసారి ఎన్నుకుంటూ ఉంటాం, కొంచెం కొంచెం ఇట్లా ఇట్లా అనుకోవడం, అడ్జస్ట్ చేసుకోవడం, అది చెప్పక్కర్లా మీకు. ఎంత అడ్జస్ట్ చేసుకుంటాం ఆ జుట్టు మీద ఉన్నటువంటి మోజు, ఎంత మోజు అంటే చెప్పలేం. ఆ జుట్టు మారిపోతూనే ఉంటుంది, అదేమిటో, ఉన్న జుట్టు ఒకటే ఉండదు కదా, రాలిపోతూ ఉండదు, కొత్త జుట్టు వస్తూ ఉంటుంది, అయినా కూడా దాని మీద మమకారం. అందుకని నేను చెప్పింది శాస్త్రం, అది భగవంతుడికి అట్లా వ్రతంగా ఇచ్చేసేయి అన్నది. అభిమానం పోవాలి, వచ్చి చూసుకోండి అద్దాలు ఎట్టుండింది మొహం, ఆ అభిమానం వదిలిపెట్టుకున్నారు. ఇట్లాంటివి ఎన్నో పెట్టారు, ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే సంవత్సరాల తరబడి చెప్పచ్చు. ఎన్ని వ్రతాలు, ఎన్ని దేవుళ్ళకి ఎన్ని రకాలండి, ఒకటే ఆ దేవుళ్ళకి 6 రకాలు, అది ఆయనకు అదేమిటో, అక్కడక్కడ అన్నెన్ని రకాల దేవుళ్ళకి అన్నెన్ని రకాల సాధనాలు పెట్టారంటే ఇవన్నీ ఏమిటన్నారంటే తపస్సు అన్నారు, తపస్సు అన్నారు. ఎప్పుడు చాటర్ బాక్స్ లాగా మాట్లాడేవాడు, మౌనంగా ఉండాలంటే ఎంత కష్టం. అందరితో కలిసిమెలిసి తిరుగుతూ ఉంటాడు ఒక వ్యక్తి, ఒంటరిగా ఉండడం అంటే అలవాటే లేదు. శాస్త్రం చెప్తుంది ధ్యానంలో కూర్చో, ఎవరితో మాట్లాడవాకు, ఈరోజు ఎవరిని కలవవాకు, ఏకాంతంగా ఉండదు, అది వ్రతమే. ఎన్ని వ్రతాలు, ఇంకా మనకేమి తెలివి ఈ రోజుల్లో జనానికి. చాందోగ్య ఉపనిషత్తులోకి వెడితే ఎన్ని వ్రతాలో ఎన్ని ఉపాసనలో చెప్తుంది, అన్ని ఉపాసనలే, 5 అధ్యాయాల వరకు ఉపాసనలే. అన్ని ఉపాసనలో నియమాలు, నిష్టలు. ఆ నియమాల నిష్టలు చూస్తే మనకు అసలు ఇవన్నీ సాధ్యమా మనకు అనిపిస్తుంది, అసలు ఈ మనిషిని చేయగలడా ఇవన్నీ అనిపిస్తుంది, అట్లా అనిపిస్తుంది మనకు. ఈ తపస్సు కూడా 3 విధాలుగా ఉంటుందన్నమాట. స్థూల శరీరం, వాక్, మనస్సు, ఈ 3 ఎక్కువగా పనిచేసేది. స్థూల శరీరం ఉంది కదా, ఇప్పుడు మీరు క్లాసుకి రావాలంటే ముందు ఏం తీసుకొని రావాలి, స్థూల శరీరాన్ని, ఇష్టం ఉందో లేదో ఆ బరువు ఆ వెయిట్ని మోసుకుంటూ ఇక్కడికి రావాలి. మెట్లు ఎక్కలేమని 3 మెట్లు ఎక్కడానికే కష్టం జనానికి ఇక్కడ, ఫస్ట్ ఫ్లోర్ పెడితే ఏమి ఎక్కుతాం. అందుకని నేను కూడా చూస్తుంటా ఎక్కడన్నా హాల్ కిందగా ఉండాలి, మెట్లు ఎక్కువగా ఉండకూడదని. ముందు శరీరాన్ని తీసుకురావాలి కదా, కాయక తపస్సు అన్నారు. ఇది కాయక తపస్సు అంటారు. క్లాస్కి వచ్చి దోమలు కుడుతున్నా కూడా అక్కడక్కడ కుడుతూ ఉంటే స్వామిని చెప్పేది వినాలి, మళ్ళీ డిస్టర్బెన్స్ రాకూడదు, తపస్సే కదా. కాయక తపస్సు, ఎందుకంటే శరీరానికి సంబంధించింది. మళ్ళీ నోటితో మంత్రాలు చదవడం, చెప్పడం, శ్లోకాలు చెప్పడం, ఆ దేవుని యొక్క స్తుతి చెయ్యడం, భజన పాడటం, మంత్రజపం చెయ్యడం వాచిక తపస్సు అన్నారు. వాచికం అంటే నోటితో చేసేటటువంటిది. మంత్రజపం కానీ పారాయణం కానీ ఏ ఒక్క గ్రంథం చదివినా సరే దీన్ని పారాయణం అంట. దైవ కార్యాలు మాట్లాడుకుందాం, ఎందుకు మిగతావి మాట్లాడడం? మనం ఎన్నో రోజు మాట్లాడుతున్నాం. కృష్ణ పరమాత్మ దేవుడికి సంబంధించినవి మాట్లాడుతున్నారు, ఉన్నతమైనటువంటిది వాచిక తపస్సు అన్నా. మౌనం వాచిక తపస్సు. అదేవిధంగా మానసిక తపస్సు, మనస్సుతో చేసేటటువంటిది సంకల్పం, నిర్ణయం, ఇలా ఉండాలి, నేను ఇలా చెయ్యాలి. మానసిక జపం, మానసిక పారాయణం మనస్సుతోనే చేసేవి, పెద్దగా చేయం, ఎవరికి తెలియదు, లోపల లోపలనే చేస్తూ ఉంటాం. మానస పూజ, మానస పారాయణం, మానస జప, ఇవన్నీ మానసిక తపస్సు. అందుకని సినిమాల్లో చూస్తూ ఉంటే మనం, ఆహా ఎంత తపస్సు చేస్తున్నాడండి, ఇప్పుడు ఎవరున్నారండి తపస్సు చేసేవాళ్ళు? ఆ రోజుల్లో సినిమాలు చూసేవాళ్ళు, సినిమాలు చూడాల్సింది మళ్ళీ తపస్సు అంటే, ఒంటికాల మీద నుంచొని తపస్సు చేసేవాళ్ళు, నీళ్లల్లో నుంచొని తపస్సు చేసేవాళ్ళు, తల క్రింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసేవాళ్ళు, శూలాలు గుచ్చుకొని తపస్సు చేసేవాళ్ళు, నిప్పుల మీద నడిచేవాళ్ళు, ఆకులు అలములు తిని జీవించేవాళ్ళు. పార్వతీదేవి శివుడి కోసం తపస్సు చేసేటప్పుడు పచ్చి ఆకులు కూడా తినలేదుట, ఎందుకంటే పచ్చి ఆకుల్లో ప్రాణం ఉంటుంది, ఇంకా ఎనర్జీ వస్తుంది నాకు, ఎందుకంటే ఆహారం మామూలుగా తీసుకుంటే ఆ రాగం, ద్వేషం, కోపం అవి పోవు అంత తొందరగా. ఏది మనం తినేటటువంటి ఈ షడ్రుచులు, ఉప్పు, కారం, పులుపు, ఇవన్నీ చింతపండు ఉప్పు లేకుండా తింటామండి, అవన్నీ తింటూ ఉంటే మనసులో ఆ కోరికలు పెరుగుతూ ఉంటాయి, మనస్సు నిష్ఠగా ఏకాగ్రతతో ఉండదు అని చెప్పి పార్వతీదేవి ఏం చేసిందో తెలుసా? ఆహారమే తీసుకోకుండా ఎండుటాకులు తిన్నది ఆవిడ, ఎండుటాకులు తపస్సు చేసింది, ఎండుటాకులు తిని. అందుకే ఆవిడకి అపర్ణ అని పేరు, పర్ణములు తిన్నది గనక అపర్ణ. అంత తీవ్రమైన తపస్సు చేస్తే మనం తిందామండి ఎండుటాకులు, పచ్చాకులే తినాం మనం, ఎండుటాకులు తింటాం. ఎందుకంటే పచ్చాకుల్లో కూడా ఒక రసం ఉంటుంది, ఒక టేస్ట్ ఉంటుంది. ఎండుటాకుల్లో ఏం టేస్ట్ ఉంటుందండి? అది ఒక వ్రతం, అదొక తపస్సు. అలా తినేటప్పటికీ శివుడు అంతటి వాడు కరిగిపోయినాడు, ప్రత్యక్షమైనాడు. కనుక ఒకటి సాధించాలి అంటే తపస్సు చేయాలి, అది మానసిక తపస్సు అన్నారు. అదేవిధంగా ఈ తపస్సు అనేటువంటి దాని గురించి చెప్తూ కృష్ణ పరమాత్మ 16వ శ్లోకంలో మానసం తపస్సు గురించి చెప్పారు. మనఃప్రసాద సౌమ్యత్వం. అయినా చాలా రోజులైంది క్లాస్ తీసుకొని, అందుకని ఎక్కడున్నారో ఏమిటో మీకు తెలియాలి కదా, అందుకని సబ్జెక్ట్ చాలాసేపు ఉపోద్ఘాతమే చెప్పవలసి వచ్చింది. ఓకే, మానసిక తపస్సు అంటే ఏమిటంటే మనఃప్రసాద అంటే మనస్సుని ప్రశాంతంగా ఉంచడమే. ప్రసాదం అంటే సుండల్ చక్ర పొంగలి కాదు, ప్రసాదం అంటే ప్రశాంతంగా ఉండడం. మనఃప్రసాద అంటే మనస్సులో ఉండేటటువంటి గందరగోళాల నుంచి బయటపడడం, మనసులో ఎటువంటి అలజడి లేకుండా ఉండడం మనఃప్రసాదం. అందుకే భగవంతుడి నుంచి వచ్చేటటువంటి నైవేద్యాన్ని ఏమిటంటారండి, ఏమంటారు? ప్రసాదం అంటారు. భగవంతుడి నుంచి వచ్చేటటువంటి నైవేద్యం నివేదన చేసిన తర్వాత వచ్చేది ప్రసాదం. ఎందుకు ప్రసాదం అని పేరు తెలిసిందా? ఇప్పుడు ఏది తింటే నా మనస్సు ప్రశాంతం అవుతుందో అలజడి లేకుండా, అది ప్రసాదం. అందుకని ఆయన దగ్గర నుంచి వచ్చేది ప్రసాదం. మన భార్య వండిన తర్వాత పెడుతుందే అది ప్రసాదం కాదు, ఎందుకంటే అది తింటే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఒక్కొక్కసారి ఆ మాట్లాడుతూ పెడుతుంది ఆహారం, ఒక్కొక్కసారి ఆ పెట్టుకోండి అంటుంది వెళ్ళిపోతుంది, అది ప్రసాదం అని చెప్పాను. ఎందుకంటే ఉన్న ప్రసాదం కూడా పోతుంది, ఉన్న ప్రసాదం కూడా పోతుందంటే ఏమిటి అర్థం అంటే, ఏదో ఉప్పు తక్కువయ్యో కారం ఎక్కువయ్యో, అది లేకనో ఇది లేకనో, సరిగ్గా వడ్డించకనో సరిగ్గా పెట్టకనో, ఏదో ఒకటి ఉన్న ప్రసాదం పోతుంది. అందుకని దాన్ని ప్రసాదం అనం. ఆవిడ పంచపక్ష ప్రమాణాలు చేసినా కూడా ప్రసాదం అని అనం. మరి దేన్ని ప్రసాదం అంటారు అంటే, తులసీదళమైనా సరే ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆయన మాల మెడలో వేసి మాలగా ఇచ్చిన తర్వాత అది తుంచి ఇస్తాడు. ఎవరు? పూజారి. ఎట్లా ఇస్తాడు అంటాడు, చేతిలో ఇట్లా అది పెడతాడు. ఏమిచ్చినా సరే కళ్ళకు అద్దుకొని మరి. భార్య అయితే పోటాడతాడు, ఆయన పూజారిస్తే కళ్ళకు అద్దుకొని భక్తితో వంగి మరి చెవులో పెట్టుకొని నోట్లో వేసుకొని తలలో పెట్టుకొని ఏమిట్రా అంటే దేవుడి దగ్గర నుంచి వచ్చిందండి అంటాడు. ఏమిటంటే అప్పా అది కాస్త ప్రసాదం దొరికిందండి నాకు, ఎంత నెమ్మదిగా ఉందో ప్రశాంతంగా ఉందన్నాడు. అది ప్రసాదం. ఏది దగ్గరికి వస్తే నాకు మనస్సు అలజడి తగ్గిపోతుందో అది ప్రసాదం. మనఃప్రసాదం సౌమ్యత్వం. గుళ్ళోకి వెళ్ళేటప్పుడు చూడండి, ఎంత కోపిష్టైనా సరే ఆ గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, గుళ్ళోకి వెళ్ళినప్పుడు తగ్గిపోతుంది. చూసారా? అందుకే దేవాలయం అన్నారు దాన్ని. ఎంతటి వాడు కూడా ఆ దైవ ప్రాంగణంలోకి అడుగు పెట్టేటప్పుడే మనసు మారిపోతుంది. ఏమిటంటే ఆయన ప్రభావం అది, ఆ భగవంతుడి ప్రభావం అది. ఇంకా మంచివాడి సంగతి చెప్పాలా? కోపిష్టికి తామస గుణం రజోగుణం ఉన్నవాడికే ప్రశాంతం అయిపోతున్నాడే గుడి దగ్గరికి వెళ్ళి, లయించిపోతున్నాడు ఆ దేవుని దగ్గర అన్నీ మర్చిపోయి. ఇంకా మంచి సద్గుణాలు ఉన్న వ్యక్తి గురించి చెప్పాలండి, సౌమ్యత్వం. ఇది ఎప్పుడు ఉండాలి? గుడికి వెళ్ళేటప్పుడు మాత్రమే కాదు, గుడికి వెళ్ళేటప్పుడు ఎట్లయితే ఉంటావో అలా ఉండు నాయన ప్రతిసారి అనే అర్థం. అక్కడికన్నా వెళుతుంటే అప్పుడప్పుడు మనలో ఉన్నటువంటి ప్రశాంతత అనేది ఏమిటి తెలుస్తుంది. అది ఒకసారి తెలిస్తే దానికి రుచి మరిగావంటే గుడి కానప్పటికీ కూడా అది అలవాటు పడి నీకు అది వచ్చేస్తుంది. అసలు విషయం అర్థమైందా? గుడికి వెళ్ళినప్పుడు నీలో ఉన్న శ్రద్ధ, భక్తి, నెమ్మది, ఆనందం, శాంతి నువ్వు రుచి చూస్తావు. ఓ, నేను ఇంత ప్రశాంతంగా ఉంటానా, నాకే తెలియదే అన్నాడు. అంటే గుడికి వెళ్ళిన తర్వాత కాస్త అలవాటు పడ్డాడు, నిదానం, ప్రధానం, నెమ్మదిగా ఉండడం. ఓ, ఇట్లా కూడా ఉండొచ్చా? ఆ కాసేపు ఆ గంట సేపు గుడికి వెళ్ళినప్పుడు ఎంత ఆనందంగా ఉందో. ఎందుకు నాయన అంటే అలజడి లేదు నీ మనసులో, ఆనందంగా ఉంది. ఆ ఆనందాన్ని మళ్ళీ అనుభవించాలని ప్రయత్నం చేస్తాడు ఇంటికి వచ్చినప్పుడు కూడా. అంటే అక్కడ అలజడి లేకపోవడంలో ఆనందంగా ఉన్నాను కనుక ఇంటి దగ్గర కూడా అలజడి లేకుండా కోపతాపం లేకుండా ఉంటే ఆనందంగా ఉంటానని చెప్పి ఆ కోపం తాపం తగ్గుతుంది మనిషికి. అందుకని మన ఇల్లే దేవాలయం అయిపోతుంది తర్వాత మనం మార్చుకోగలం. ఎందుకంటే మనిషి అక్కడికి వెళ్ళి 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 అలవాటు పడి ఆ ప్రశాంతతనికి రుచి మరిగి మరిగి ఆ రుచినే ఇక్కడ చూడాలని, ఇంట్లో కూడా చూడాలని ప్రయత్నం చేస్తాడు మనిషి అని చెప్పి దేవాలయాన్ని పెట్టారు మనకు. మారి తీరుతారు తప్పకుండా. అందుకని దేవాలయానికి వెళ్ళే వాళ్ళకి, దేవాలయానికి వెళ్ళని వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దేవాలయానికి వెళ్ళే వాళ్ళల్లో కూడా నిత్యం దేవాలయానికి వెళ్ళే వాళ్ళకి, అప్పుడొచ్చే అప్పుడప్పుడు వచ్చే వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. వీళ్ళల్లో భక్తి, శ్రద్ధ, నమ్మకం, స్వార్థం ఉంటే ఉండనివ్వండి, స్వార్థం ఉన్నప్పటికీ కూడా ఆ మనుషులు ఇంకా ఆ యొక్క స్వచ్ఛత ఉంటుంది. అందుకని వాడు ఎంతవరకు పర్ఫెక్ట్ అనేది తర్వాత సంగతి. గుడికి వెళ్తున్నాడా లేదా, ఎంత చెడ్డవాడైనా సరే ఒక రోజుకు మారుతాడు. అందుకని దేవాలయానికి అంత శక్తి ఉంది. ఊరికే కట్టలేదు దేవాలయాలు, వాటిట్లో అంత శక్తి ఉంది. అది మానసిక తపస్సు చేసేటప్పుడు ఎలా ఉంటుంది? సౌమ్యత్వం, మృదువుగా ఉంటాడు మనిషి, మృదు స్వభావం. కరుకుగా మాట్లాడటం, కరుకుగా చేయడం పనులు అటువంటివన్నీ ఉండవు, సౌమ్యంగా ఉంటాడు. సౌమ్యత్వం ఎందుకంటే మనస్సులో ప్రశాంతత ఉంది లేని ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు నీకు ప్రశాంతత ఉందని లేని ఎలా తెలుస్తుంది? నాకెలా తెలుస్తుంది? మీకే కన్నీ తెలుస్తుంది. ఎలా తెలుస్తుందంటే మీ కళ్ళల్లో ద్యోతం అవుతుంది, మీలో ప్రశాంతత ఉందా లేదా అని చెప్పి కళ్ళు తెలియజేస్తాయి. మనం మాట్లాడే తీరు తెలియజేస్తుంది, మన నడవడిక తెలియజేస్తుంది ప్రశాంతత ఉందా లేదని. గందరగోళంగా, ఆందోళనగా, కోపతాపాలతో ఉండే వ్యక్తి ఎలా చూస్తాడు, ఎలా మాట్లాడతాడు, ఎలా వ్యవహరిస్తాడు మనకు తెలియదా? కనుక మనస్సు పరప్రత్యక్షం అయినప్పటికీ కూడా, ప్రత్యక్షంగా చూడలేం కదా మనస్సుని, అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి యొక్క ముఖ కమళికలు, చిరునవ్వు, కళ్ళల్లో ఉన్నటువంటి ఆహ్లాదం ఇవన్నీ మనకు తెలియజేస్తాయి. ఈ వ్యక్తి మానసిక తపస్సు చేస్తున్నాడు అని తెలుస్తుంది. నిదానం, ప్రశాంతత, ఆ కళ్ళ చూపులోనే ఒక మార్పు ఉంటుంది. ఆ ధ్యానం చేసేవాళ్ళు చూడండి, ఎక్కువగా ధ్యానం చేసేవాళ్ళ చూపులో తేడా ఉంటుంది. ఎందుకంటే ఆ ధ్యానంలో ఉండి 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 వాళ్ళలో ప్రశాంతత ఉండడం వల్ల అది కళ్ళల్లో వ్యక్తం అవుతుంది. ఎప్పుడు ఉరుగులు పరుగులతో ఉండేవాళ్ళు, కోపతాపాలతో అరుస్తుండేవాళ్ళు అందరి మీద, వాళ్ళ కళ్ళు ఎలా ఉంటాయండి? నేను చెప్పాలా? వాళ్ళ చూపే విడిగా ఉంటుంది, వేరుగా ఉంటుంది. అందుకని శాస్త్రం చదివే వాళ్ళకి, శాస్త్ర అభ్యాసం ఉన్న వాళ్ళకి, అష్టాంగ యోగం చేసే వాళ్ళల్లో వాళ్ళ నడవడికే వేరుగా ఉంటుంది. ఇవన్నీ ప్రత్యక్షం. మనస్సు అది రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట బయట ఈ విధంగా. అది సౌమ్యత్వం. మౌనం, మౌనం అంటే వాక్ సంయమనం, అతిగా మాట్లాడకుండా ఉండడం. ఏం మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎవరితో ఎంత మాట్లాడాలి, ఇవన్నీ నియమం. వాక్ సంయమనం అంటే మాట్లాడకుండా ఉండమని కాదు, మాట్లాడాలి కానీ మన వాక్కు సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్. సత్యమునే పలుకు, ప్రియమైనటువంటి దాన్ని పలుకు. అవతలికి వాడికి ప్రియమని చెప్పి అసత్యాన్ని పలకవాకు. ఇలాంటివన్నీ ఆచరించు అని చెప్తుంది. మౌనం, వాక్ మౌనం అంటే మనం మాట్లాడే ముందు ఇది ఎంత అవతల వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా ఉండాలి, అవతల వాళ్ళకి ప్రీతిగా ఉండాలి, వాళ్ళకి హితం కలిగించేదిగా ఉండాలి. ఇలా మాట్లాడాలని చెప్పి మనం అనుకున్నప్పుడు మనం మాట్లాడవలసిన పని ఎక్కువ ఉండదు, అసలు చాలా కొద్ది మనం మాట్లాడేది. మనం మాట్లాడేవన్నీ నిజంగా ఎక్కువగా అనవసరమైన మాటలే. ఈ కనుక హితం ప్రియం, సత్యం హితం ప్రియం, ఈ మూడు కనుక చూసుకోండి. ఇప్పుడు మాట్లాడేటప్పుడు సత్యమైన మాటైనా ఓకే, ప్రియంగా ఉందా ఓకే, హితమా అవతల వాళ్ళకి ఓకే, ఈ మూడు కనుక ఉన్నాయని చూసుకొని మాట్లాడండి. ఏమండి ఇవన్నీ చూసుకునే వరకు ఆగితే కదా లోపల ప్రెషర్. మాటలు దొర్లుతాయి అంటారు, దొర్లుతాయిట. ఎలా దొర్లుతాయండి? దొర్లడం ఏమిటి అంటే ఒకదాని మీద ఒకటి ఓవర్ ల్యాప్ అయి వస్తుంటాయి అన్నమాట. ఇళ్లల్లో సమస్యలకి, ప్రాబ్లమ్స్కి, కోట్లాటలకి, కోట్లాటుకుంటారు కదండి, కోట్లాట పోట్లాట అన్న ఒకటి, వీటన్నిటికి కారణం ఏమిటండి? ఈ దొర్లడమే, మాటలు దొర్లడం అన్నాడు. మానసిక తపస్సు అంటే మనస్సుని, ఆ వాక్కుని సంయమనం చేస్తాడు. ఎందుకంటే మనస్సు నిగ్రహంగా ఉంది, అదే చెప్తున్నారు. ఆత్మ వినిగ్రహ అన్నారు. మనో నిగ్రహం, ఆత్మ అంటే ఇక్కడ మనస్సు. మనస్సు నిగ్రహించి, ఆ మనస్సు నిగ్రహించినప్పుడు వాక్కు కూడా నిగ్రహం అయిపోతుంది. ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఆ విషయం వ్యక్తికి అన్నీ తెలుసు. తొందరపడడు, తొందరపడకుండా నిదానంగా. అవతల వాడు తొందర పెట్టినా కూడా నాకు తొందరపడకూడదు, అది అక్కడ ఉంది మనకు. నేను నిదానంగానే ఉంటానండి, అవతల వాళ్ళు నన్ను తొందర పెట్టినప్పుడు కొంచెం బ్యాలెన్స్ పోతుంది అన్నాడు. అరే అవతల వాళ్ళు తొందర పెట్టినప్పుడే నిదానంగా ఉండాలి, నీకు నువ్వు తొందరగా నిదానంగా ఉండడంలో పెద్ద గొప్పతనమే ఉంది. నేను చాలా నిదానం అండి, నా నిదానాన్ని వీళ్ళు పాడు చేస్తున్నారంటారు చాలామంది. ఎవరు పాడు చేయరు నీ నిదానాన్ని. నీ నిదానం అనేటువంటిది సమస్యల్లో ఉన్నప్పుడు కూడా నీ నిదానం అలాగే ఉండాలి, అప్పుడు నువ్వు నిదానంగా ఉన్నావు అని చెప్పగలుగుతాం. అన్నీ బాగున్నప్పుడు నువ్వు ఉండేది ఏమిటి కదా, అది చెప్తున్నారు. ఆత్మ వినిగ్రహ, దీన్నే శమం అంటాం తత్వబోధలో. భావ సంశుద్ధి, నీ యొక్క ఉద్దేశం, ఏ పని చేసినా, ఎవరికి ఏది చేసినా కూడా, భర్తకి చేయనివ్వండి, పిల్లలకు చేయనివ్వండి, స్నేహితులకు కావచ్చు, మరెవరికైనా సరే ఏది చేసినా కూడా నీ ఉద్దేశం మంచిదై ఉండాలి. భావ సంశుద్ధి, భావం అనేటువంటిది మనసులో ఉంటుంది. సంశుద్ధి అంటే శుద్ధమైనటువంటి భావన. ఏదో మనసులో పెట్టుకొని ఏదో చేయకూడదు ఇంకొకళ్ళకి. మనసులో ఏదో ఎజెండా అంటారు చూసారా, మోటివ్, ఎజెండా. ఊరికి ఎందుకు చేస్తాడండి, ఊరికి ఎందుకు చేస్తాడో, ఆయనకి ఏదో లాభం ఉంది అనేటువంటి మాట రాకూడదు. ఆయనకి ఏమీ లేదండి లోపల ఆలోచన, ఏమి ఎదురు చూడకుండా చేస్తాడు. అది భావ సంశుద్ధి అంటే మానసికమైన శుద్ధత. భావ సంశుద్ధి అంటే క్లీన్ ఇంటెన్షన్ అంటారు. క్లీన్ ఇంటెన్షన్ అంటే పరిశుద్ధమైనటువంటి ఒక భావన. ఇది ఏతత్ మానసం తప ఉచ్యతే, దీన్నే మానసం తపస్సు అన్నారు. మానసికమైనటువంటి తపస్సు. తర్వాత ఇప్పుడు 17, 18, 19 శ్లోకాల్లో ఇప్పుడు ఇంతవరకు ఏం చెప్పారు, కాయిక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు, మూడు చెప్పారు కృష్ణ పరమాత్మ. అంటే శరీరంతో చేసేటటువంటి తపస్సు, వాచకంతో చేసేటటువంటి తపస్సు, మానసికంగా చేసేది. ఇప్పుడు ఈ ఒక్కొక్క దానికి మూడు మూడు గుణాలు చెప్పాలి. ఎలా అంటే, సాత్విక కాయక తపస్సు, సాత్విక వాచిక తపస్సు, సాత్విక మానసిక తపస్సు. అది 17 శ్లోకంలో చెప్తున్నారు. చదువుతాం శ్లోకం. శ్రద్ధయా పరయా తప్తం తపస్తప్త్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. ఈ శరీరం ద్వారా చేసేటటువంటి తపస్సు, వాచకం వాక్కు ద్వారా చేసేటటువంటిది, మనసు ద్వారా చేసేటటువంటిది, అది సాత్వికమై ఉంటుంది ఇలాగైతే అన్నారు. ఇలా ఉంటే అది సాత్వికం అని చెప్పవచ్చు అంటున్నారు. ఏమిటది మొదటి లక్షణం? పరయా శ్రద్ధయా తప్తం. తప్తం అంటే అనుష్ఠానం చేయడం, ఆ తపస్సుని చెయ్యడం అన్నమాట, ఆచరణలో పెట్టడం. తప్తం అంటే ఎలా చేస్తాడు? పరయా శ్రద్ధయా. పరయ అంటే శ్రేష్టమైనటువంటి, ఉన్నతమైనటువంటి, గొప్పదైనటువంటి శ్రద్ధతో ఉన్నారు. ఎటువంటి సందేహం లేనటువంటి శ్రద్ధ. చేసేటప్పుడు మన వాళ్ళు చెప్తారు, మంత్రే తీర్థే ద్విజే దేవే దైవజ్ఞే భేషజం గురౌ యాదృశీ శ్రద్ధ తాదృశీ భవతి ఫలం. యస్య యాదృశీ శ్రద్ధ తస్య తాదృశీ ఫలం భవతి అన్నారు. మంత్రే తీర్థే ద్విజే దేవే. మంత్రం చేసేటప్పుడు యాదృశీ భావన యస్య శ్రద్ధ భావన, భావన యస్య యాదృశీ భావన యస్య తాదృశీ సిద్ధిర్భవతి తాదృశీ. మంత్రం తీసుకున్నప్పుడు ఒక గురువు దగ్గర నుంచి, అని ఒక మంత్ర జపం చేసేటప్పుడు ఆ మంత్రం మీద శ్రద్ధ ఉండాలి. ఈ మంత్రం ఇచ్చారు కానీ ఈ మంత్రం మంచిదేని అంటారా అని చెప్పి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి అడగకూడదు. మంత్రం గురువు ఆయన ఇచ్చారంటే ఇంకంతే, ఇంకా దానికి తిరుగులేదు. మళ్ళీ దాన్ని సందేహించకూడదు. సందేహిస్తూ చేస్తే ఏమవుతుంది? ఆ మంత్రం జపం వల్ల వచ్చే ఫలం రాదు. మంత్రే అన్నారు. అందుకని మంత్రం మీద సందేహం ఉండకూడదు. ఏ మంత్రం అయినా సరే ఒకసారి నేను తీసుకున్నాను అంటే, ఆ మంత్రం జపిస్తున్నాను అంటే అనుమానం ఉండకూడదు ఆ మంత్రం మీద. దాని మీద ఇది ఉన్నతమైనదా కాదా, ఇది నాకు బాగా పనిచేస్తుందంటారండి. ఒక ఆవిడ అడుగుతుంది, ఏమండి అష్టాక్షరి మంత్రం, పంచాక్షరి మంత్రం, ద్వాదశాక్షరి మంత్రం అన్నీ ఇవ్వండి అన్నది ఒకసారి. అదేమిటమ్మా అన్నీ ఎట్లా చేస్తామంటారు? నేను అన్నీ చదువుతానండి, మీరు అన్నీ చెప్పండి నాకు అంది. అన్నీ చేయక్కర్లేదు, ఒక మంత్రం చాలన్నారు. ఒక మంత్రం చదివితే చాలు. ఏమిటండి, శివుడి దగ్గర చదివితే రాముడు అనుగ్రహిస్తాడో లేదో, అప్పుడు రామరామరామని కూడా చెప్తే సరిపోదు. రాముడు చేస్తూ ఉంటే మరి నారాయణ, ఓకే 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 నారాయణ కూడా కలుపుకుందాం అన్న. సరే నారాయణ చెప్పాను. ఒక ఆవిడ రోజుకు ఒక వారం రోజుకి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క దేవుడికి అభిషేకం, ఎందుకంటే ఆయన కోపం వస్తుందో చేయకపోతే అని చెప్పి ఈయన వెనక్కి పెట్టి ఆయనకి చేస్తూ ఉంటుంది. జనానికి కన్ఫ్యూషను కన్ఫ్యూషను, ఎవరికి చెయ్యాలి, ఎవరి మంత్రం చెయ్యాలి. అది ఎలా చదువుతావు అన్ని మంత్రాలు ఒకేసారి అంటే ఎంత డిస్ట్రాక్షన్ అయిపోతుంది మనస్సు. ఏ మంత్రం చదివినా ఆకాశాత్ పతితం తోయం, ఆకాశం నుంచి పడినటువంటి నీటి బిందువు పతితం తోయం యథాగచ్చతి సాగరం. ఎక్కడికి పోతుందండి ఆ నీటి బిందువు? సముద్రంలోకి వెళుతుంది. సర్వదేవ నమస్కారం, ఏ దేవుడికి నమస్కారం చేసినా, ఏ మంత్రం చెప్పినా ఎక్కడికి వెళుతుంది? కేశవం ప్రసి గచ్చతి అన్నారు. ఆ కేశవుడి దగ్గరికి వెళుతుంది. ఎందుకు నీకు అనుమానం అన్నారు. అలా లేకుండా ఉండడమే సాత్వికమైనటువంటి శ్రద్ధ. పరయా శ్రద్ధయా. మంత్రే తీర్థే, ఒక పుణ్యక్షేత్రానికి వెళితే ఆ తీర్థ ప్రదేశం నందు అక్కడ ఇది ఉంది అది లేదు ఇది లేదని కంప్లైంట్ చేయకూడదు. తీర్థస్థలం తీర్థస్థలం. అందుకని చాలామందికి తిరుపతికి వెళ్ళొచ్చిన తర్వాత వైరాగ్యం వచ్చేస్తుంది. అక్కడికండి ఆ క్యూలో నుంచో నుంచో ఇంక నుంచి ఇంకా జన్మలో వెళ్ళనండి తిరుపతి అన్నాడు. కొన్ని లోటుపాట్లు ఉంటాయి, జనం ఎక్కువ మంది వచ్చినప్పుడు కొన్ని లోటుపాట్లు ఉంటాయి, నువ్వు సర్దుకుపోవాలి వాటికి. అందుకని చెప్పి అంతా అక్రమమే, తిరుపతిలో అన్ని అక్రమమే అని ఎవరెళ్ళమన్నారు నిన్ను అక్రమం అని చెప్పాడు అనడం ఎందుకు? స్థలాన్ని కించపరచకూడదు. పుణ్యస్థలాన్ని తీర్థాన్ని ఎప్పుడు తక్కువగా చూడటం కానీ కించపరచడం కానీ చేయకూడదు. ఎవరో వ్యక్తులు చేసినటువంటి స్వార్థంతో చేసినటువంటి పనుల వల్ల నువ్వు ఆ తీర్థక్షేత్రాన్ని నిందించకూడదు. నీ శ్రద్ధ పోయినట్లే కదా, అంటే పరయా శ్రద్ధయా లేదు కదా నీకు. కనుక తీర్థక్షేత్రాన్ని ఎప్పుడు అనుమానించకూడదు, నిందించకూడదు. తీర్థే మంత్రే తీర్థే ద్విజే, ద్విజే అంటే బ్రాహ్మణుని యందు. బ్రాహ్మణుడు ఉపనయనం చేసుకున్నటువంటి బ్రాహ్మణుడు, మంత్రం చదివినటువంటి బ్రాహ్మణుని మీద శ్రద్ధ భక్తి ఉండాలి మనకు. అతనిని అనుమానించకూడదు, వీడా అంత బూటకం అండి ఈ బ్రాహ్మణుడా అని చెప్పి బ్రాహ్మణుని నిందించకూడదు. ఆ బ్రాహ్మణుడు ఎటువంటి వాడైనా సరే బ్రాహ్మణుడు ఉన్నాడు. గాయత్రి మంత్రం తీసుకున్న వ్యక్తి పూజార్హుడు అనేటువంటి గౌరవం ఇవ్వాలి మనిషి. ద్విజే దేవేన, దైవమునందు కూడా అనుమానం ఉండకూడదు. మైలాపూర్ ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ అండి, నంగనల్లూరు ఆంజనేయ స్వామి పవర్ఫుల్ కాదంటే శనయనగర్లో ఉన్నాడా ఆంజనేయ స్వామి? లేడా, ఎవరు కట్టలేదు? అన్నానగర్లో ఉన్నాడు, ఉన్నాడు, ఉన్నాడు. ఆయన లేకపోతే ఇంకేముంది అసలు, ఆయన సర్వాంతర్యామి ఆంజనేయ స్వామి. అక్కడ దేవుళ్ళో ఈయన గొప్పవాడు ఆయన గొప్పవాడే కాదు, ఏరియా ప్రకారంగా కూడా వీళ్ళు మనల్ని విభజిస్తాం మనం, అంత గొప్పవాళ్ళం మనం. ప్రసాదం కూడా అట్లాగే ఉంటుంది, జనం క్రిక్కిరిస్ ఉంటారు, అట్లా ఉంటాయన్నమాట. దైవే, ఆయన మీద అనుమానం ఉండకూడదు. ఏ దేవుడైనా ఎక్కడున్నా ఎట్లా ఉన్నా దేవుడు దేవుడే, నన్ను దైవే శ్రద్ధ ఉండాలి, అనుమానం ఉండకూడదు. మంత్రే తీర్థే ద్విజే దేవే దైవజ్ఞే అంటే జ్యోతిషం చెప్పేవాళ్ళు. ఎవరైనా జ్యోతిషం చెప్తూ ఉంటే ఆయన దగ్గర విని ఏమండి లెట్ మీ వెరిఫై అన్నాడు. ఇంకొక జ్యోతిషుడి దగ్గరికి వెళ్ళి ఈయన చెప్పింది కరెక్టేనంటారా అని అడుగుతాడు. దైవజ్ఞం అంటే ఏమిటి, ఆ ప్లానెట్స్ ఎట్లా ఉన్నాయి ఏమిటి అని చెప్పి ఆయన చెప్తారు. నీ జాతకం ఎట్లా ఉందంటే నీ కర్మ ఎట్లా ఉందో అది ఆయన చూపిస్తాడు, అంతే. ఆయన ఏం చేస్తాడు పాపం? అందుకని జ్యోతిష్యుడిని కూడా చాలామంది అనుమానిస్తారు. ఆయన సరిగా చెప్పలేదండి, ఈయన ఇలా చెప్పాడు, ఆయన ఇలా చెప్పాడు, ఏమిటి కొంచెం తేడా వచ్చింది అన్నాడు. నువ్వు సరిగ్గా చెప్పుండవు నక్షత్రం, టైం సరిగ్గా చెప్పుండవు అని అంటారు. మన లోపం చూసుకో, వాళ్ళని నిందిస్తాను. జ్యోతిష్యాన్ని ఎప్పుడు నిందించకూడదు. ఏమన్నా నమ్మమంటారా ఈ జ్యోతిషం అంతా బూటకం అంటారా అన్నారు. బూటకం కాదు, పరమసత్యం అన్నారు. పరమసత్యం అంటే ఏమిటి, నువ్వు చేసిన కర్మని ఆ యొక్క నక్షత్రాలు ఆ ప్లానెట్స్ అన్ని చూపిస్తున్నాయి, ఇలా ఇలా జరగబోతుంది అని. అలా అబద్ధం ఎలా అవుతుంది? జ్యోతిష శాస్త్రాన్ని కూడా అనుమానించకూడదు. మంత్రే తీర్థే ద్విజే దేవే దైవజ్ఞే భేషజౌ, డాక్టర్ మీద భేషం అంటే మందు, డాక్టర్ మందిస్తే ఏమండి ఈ డాక్టరు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందంటారా, ఈ మందు పనిచేస్తుందంటారా అంటారు. అందుకే మన వాళ్ళు చెప్తారు, మందు వేసుకునేటప్పుడు రామరామ అని చెప్పి వేసుకో, ఎట్లాగో నీకు నమ్మకం ఉండదు తెలుసు, దేవుడి పేరు చెప్పి వేసుకో లోపలికి అని అంటారు. మందు వేసుకునేటప్పుడు ఈ డాక్టరు బెస్ట్ డాక్టర్, ఈ మందు మంచి మందు, ఆయన ఇచ్చేదని చెప్పి కనుక వేసుకుంటే పనిచేస్తుంది. ఎంత మంచి మందు ఇచ్చినా కూడా డాక్టరు నమ్మకం లేదనుకోండి ఇంక అంతే పని చేయదు. విశ్వాసం అనేటువంటిది ఎంత పవర్ఫుల్ అంటే చెప్పడానికి లేదు. అది కనుక మనం బలపరుచుకున్నామంటే విశ్వాసం అనే నమ్మకం అనేటువంటిది. అందుకనే మనం చూడండి, మనిషికి విశ్వాసం గురించి ఎవరు ఉదాహరణ చెప్పరు, కుక్కకు విశ్వాసం అని చెప్తాడు. పాపం నోటి మాట రాని జంతువు అండి అది, ఎంత విశ్వాసం. ఒక్కరోజు ఒక్క ముద్ద ఇట్లా వేయండి, మన వాకిలి వదిలిపెట్టదు. అది ఏం విద్య చదువుకుంది, ఏం చదువుకుంది, ఎంత విశ్వాసం. కొట్టినా సరే మళ్ళీ అక్కడికే వస్తుంది, ఎందుకంటే నువ్వు పెట్టిన ఫస్ట్ పెట్టిన ముద్దకి దానికి ఇంకా గుర్తుంది. మనిషిని ఎవరు పోల్చరు కదా విశ్వాసానికి, చూడండి. కనుక కొన్ని జంతువులు కొన్ని కొన్ని లక్షణాలకి మనం ఉదాహరణగా తీసుకుంటాం. గాడిదలాగా బరువు మోస్తున్నాడు అంటాం పాపం, చూసారా? గాడిద పేరు గాడిద అయినప్పటికీ కూడా ఆ బరువు మోయడానికి వచ్చేటప్పటికి దాన్ని ఉదాహరణగా తీసుకుంటాం, కానీ ఏ మనిషినైనా ఉదాహరణగా తీసుకుంటున్నామా? నోరు లేని జంతువు అయినప్పటికీ కూడా ఎంత బరువు మోస్తుంది అది, ఎంత దాని శరీరం ఎంత, దాని శక్తి ఎంత. అదేవిధంగా మనిషిలో విశ్వాసం అనేది సడలకూడదు ఎప్పుడు కూడా. విశ్వాసం సడలిపోతే మనిషి పతనమైపోతాడు. అందుకని పరయా శ్రద్ధ అనే దానికి ఈ విషయం చెప్తున్నాను నేను. ఔషధం, భేషజం అంటే ఔషధం, దైవజ్ఞే భేషజం. భేషజం అంటే డాక్టరు, డాక్టర్ ఇచ్చే మందు. గురువు అన్నిటికంటే ముఖ్యం. గురువునందు అనుమానం ఉండకూడదు. ఆరోదనమాట, మంత్రే తీర్థే ద్విజే దేవే దైవజ్ఞే భేషజం గురౌ, అంటే ఏడుగురు మొత్తం. యాదృశీ భావన యస్య, ఎవరికి ఎటువంటి భావన ఉంటుందో, శ్రద్ధ ఉంటుందో, సిద్ధిర్భవతి తాదృశీ, వాడికి అంతే సిద్ధిస్తుంది అన్నాడు. అర్థమైందా? మనకి ఎంత శ్రద్ధ ఉంటే అంత సిద్ధిస్తుంది మనకు. కాబట్టి సందేహపడకుండా మనం నమ్మిన దాన్ని తూచా తప్పకుండా ఆచరించాలి అన్నారు. తూచా అంటారు చూసారా, తూచా అంటే తప్పకుండా ఆచరించాలి అన్నారు. పరయా శ్రద్ధయా తప్తం, ఎవరి చేత? నరైహి, మనుషులే కదండి చేసేది తపస్సు, ఎవరు చేస్తారు? నరైహి, మనుషుల చేత. ఎవరు వాళ్ళు? అఫలాకాంక్షిభి, ఫలం అంటే కాంక్ష అంటే కోరిక, ఫలం అంటే ఒక దాన్ని ఎదురు చూస్తూ చేయడం. ఫలం అంటే ఫలం ఏం చెప్తాం, ప్రయోజనం, ప్రయోజనం, ఒక ప్రయోజనాన్ని ఎదురు చూస్తూ చేసేది ఫలకాంక్ష అంటారు. ఆ ఫలకాంక్ష అంటే ఫలాన్ని ఎదురు చూడకుండా, ఆకాంక్షించకుండా చేస్తారే వారు అని అర్థం. అఫలాకాంక్షిభి తప్తం అన్నారు. ఫలాన్ని ఎదురు చూడకుండా, ప్రయోజనాన్ని కోసం వెంపర్లాడకుండా ఎవరైతే శ్రద్ధతో భక్తితో నమ్మి చేస్తారో వాళ్ళు యుక్తైహి అన్నారు మూడవది. సో మొదటిది పరయా శ్రద్ధయా, ఫస్ట్ క్వాలిఫికేషన్. అఫలాకాంక్షిభి రెండో క్వాలిఫికేషన్. మూడు యుక్తైహి అన్నారు, అంటే డిసిప్లిన్గా ఉండేవాళ్ళు. యుక్తైహి అంటే వారి మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి ఒకే రకంగా పనిచేస్తూ ఉంటాయి. కాసేపు ఒక మాట చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, మాట్లాడేది ఒకటి, దానికి దీనికి సంబంధం లేకుండా చేయటం కాదు. యుక్తం అంటే ఏమిటి? ఏదైతే మాట్లాడతారో అదే చేస్తారు, ఏదైతే ఆలోచిస్తారో అదే మాట్లాడతారు, ఏదైతే మాట్లాడతారో అది చేస్తారు, ఏదైతే చేస్తారో అదే చెప్తారు అన్నారు. మనస్సేకం వచస్సేకం కర్మణి ఏకం మహాత్మనః, వచసి అన్యత్ మనసి అన్యత్ కర్మణి అన్యత్ దురాత్మనః. ట్రాన్స్లేషన్ కావాలా దీనికి? అక్కర్లేదు కదా, మీరంతా అడ్వాన్స్డ్ స్టూడెంట్స్, ఎందుకంటే 17 అధ్యాయంలో ఉన్నారు కనుక. యుక్త అంటే మహాత్మా, ఆ వాళ్ళ అలా చేసేవాళ్ళు తపస్సు చేస్తే, ఈ విధంగా చేస్తే యుక్తులయ్యి పరయా శ్రద్ధతో, పరమైనటువంటి శ్రద్ధతో ఫలాన్ని ఆశించకుండా చేస్తే అటువంటి తపస్సు సాత్వికం తపస్సు. శారీరకంగా చేయనివ్వండి, మానసికంగా చేయనివ్వండి, కాయిక వాచికంగా చేయనివ్వండి, అటువంటి తపస్సు సాత్విక తపస్సు. మీరు రాసుకోవాలి, ఏమి రాసుకోవాలి, ఎలా రాయాలి? సాత్విక కాయక తపస్సు, సాత్విక వాచిక తపస్సు, సాత్విక మానసిక తపస్సు అంటే ఇది. ఇది 17వ శ్లోకం. మనం చేస్తున్నామా? ఇది చేస్తే టిక్ మార్క్, చేయకపోతే చేస్తానండి అని చెప్పి సంకల్పం చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు రాజసికమైనటువంటి కాయిక వాచిక మానసిక తపస్సు.
సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవయత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం.
ఇప్పుడు రజోగుణం ఉన్నవాళ్ళు చేసేటటువంటి తపస్సు ఎలా ఉంటుంది అంటే, ఇది చెప్పలేదు కదా, పరిచక్షత అంటే చెప్పబడుతున్నది, పిలువబడుతున్నది మహాత్ముల చేత, ఇది సాత్విక తపస్సు అని చెప్పబడుతున్నది. అందుకని ఎంతో కాలం ఎవరిని మోసం చేయలేవు నువ్వు, నీ మనస్సునికి నువ్వు సమాధానం చెప్పుకునే స్థితిలో ఉండాలి నువ్వు. ఈ రజోగుణం ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? దంభేన యత్ క్రియతే అన్నారు. చేస్తున్నాడండి తపస్సు, కానీ దంభంతో చేస్తున్నాడు. దంభంతో అంటే ఏమిటి? అహంకారంతో, గర్వంతో, శ్రద్ధ లేకుండా అని అర్థం. ఆ చేసే దాని మీద శ్రద్ధ లేకుండా నేను చేస్తున్నాను అనేటువంటిది అందరికి తెలుసా లేదా ముందుగానే చూసుకుంటాడు. అక్కడ అందరూ ఉన్నారా లేదా చూస్తున్నారా లేదా, అడ్వర్టైజ్మెంట్ కావాలి. ఎందుకంటే రేపు పేపర్లో వేయాలి కదమ్మండి, నేను చేస్తున్నానని లేదని చెప్పి ముందుగానే న్యూస్ అందరికి పంపిస్తాడు. దంభేన, దంభంతో చేస్తాడనమాట, అహంకారంతో. అంతేకాదు సత్కారం మానం పూజార్థం. ఎందుకురా తపస్సు చేస్తున్నావు అంటే, ఏమండి ఇవన్నీ చేస్తే మన గౌరవం పెరుగుతుంది కదండి. గౌరవం పెరిగితే ఏమిటయ్యా అంటే అందరు సత్కారాలు చేస్తారు కదండి, శాలువలు వేస్తారు, పూలమాలలు వేస్తారు. కొంచెం తపస్సు చేసి వాళ్ళ యొక్క వాక్కు చెప్పారనుకోండి, వాక్కు చెప్పామంటే ఏమిటి, అందరూ వచ్చి మనకు దక్షిణలు ఎక్కువ ఇస్తారు, పాద పూజలు చేస్తారు, మనకు సత్కారం చేస్తారు. సత్కారం అంటే ఏంటి, గౌరవించడం. మానం అంటే మన గౌరవం కూడా పెరుగుతుంది కదా, గౌరవం పెరగడం కోసం తపస్సు చేస్తాడు. సొసైటీలో కొంచెం ఒక స్టేటస్ రావాలి కదా మనకు, స్టేటస్, స్టేటస్ కో అది వస్తే కొంచెం బాగుంటుంది. అండ్ మన పేపర్లో మన ఫోటో వస్తూ ఉంటే ప్రతిసారి అది కొంచెం బాగుంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. అందరు వచ్చి మనల్ని పొగుడుతూ ఉంటారు, ఫోన్ కాల్స్ మీద ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. అందుకని ఒకచోట అంటే ఒకచోట కాదు, అన్ని డిస్ట్రిక్ట్లో ఫేమస్. ఒక డిస్ట్రిక్ట్ ఏమిటి, స్టేట్ మొత్తం ఫేమస్. స్టేట్ ఏమిటి, కంట్రీ అంతా ఫేమస్. మనం వస్తున్నామంటేనే ఇక తర్వాత టిక్కెట్ పెడతాడు. ఇప్పుడు మొన్న మొదట్లో టిక్కెట్ ఉండదు, తర్వాత ప్రచారం ఎక్కువయ్యే కొద్దీ, పాపులర్ అయ్యే కొద్దీ టిక్కెట్ పెరుగుతూ ఉంటుంది. ఎంతరా టికెట్ అంటే 2000, ఆయన చూడాలంటే 2000 అండి అన్నాడు. ఎందుకు అయ్యో మనిషిని చూడటానికి 2000, ఎందుకు 2000 ఏమిటంటే అది చీప్ అండి, అది మినిమం టికెట్. ఫస్ట్ టికెట్ ఎంతరా అంటే 25,000 అండి. 25,000 ఇస్తే ఫ్రంట్ సీట్ అన్నాడు, అది డైరెక్ట్గా ఇవ్వరు, అది రికమెండేషన్ ఉండాలి వాళ్ళకి. ఆ 25,000కి రికమెండేషన్, ఇప్పుడు ఈ 25,000 ఇస్తే రికమెండేషన్ ఎందుకురా అంటే, అవునండి అంత కష్టం 25 దొరకడం. ఎందుకంటే 25,000 ఇచ్చేవాళ్ళు 25,000 పీపుల్ ఉన్నారండి రెడీగా అన్నాడు. నాకు ఫోన్ కాల్స్ వచ్చినాయి, ఎవరో యోగా మాస్టర్ని చూడటానికి వాళ్ళకి సీట్ ఎంట్రన్స్ కావాలట, మీకేమైనా తెలుసా స్వామిని, ఆయన కొంచెం రికమెండేషన్ చేస్తారన్నారు. ఎంత టికెట్ అంటే 10,000 అడుగుతున్నారు అన్నాడు. 10,000 టికెట్ ఇచ్చి ఏం పోతావు ఏం చేస్తావు అంటాను, ఏం చేస్తారో వాళ్ళకే తెలియాలి, ఆ భగవంతుడికి తెలియాలి. ఇవన్నీ ఏమిటయ్యా అంటే వాళ్ళు సంపాదిస్తారు తపస్సు ద్వారా, కొన్ని పవర్స్ సంపాదిస్తారు. దేనికి సంపాదిస్తావు, నా పేరు పెరగడం కోసం, సమాజంలో గౌరవం పెరగడం కోసం, అందరు నన్ను కీర్తించడం కోసం, సత్కారం మానం పూజార్థం చేసే తపస్సు. ఏమిట్రా తపస్సు అంటే రాజసం తపస్సు అన్నారు, రాజసిక తపస్సు. దంభేన సత్కారమాన పూజార్థం యత్ క్రియతే, ఏదైతే చేస్తాడో తత్ తపః, ఆ తపస్సు రాజసం ఇతి ప్రోక్తం, దాన్ని రాజస తపస్సు. కాయికంగా చేయనివ్వండి, మానసికంగా చేయనివ్వండి, వాచికంగా అయినా చేయొచ్చు, ఎలా చేసినప్పటికీ అది రాజసిక తపస్సే. ఉదాహరణ ఎవరు, రావణాసురుడు, హిరణ్యకశపుడు, హిరణ్యాక్షుడు చెప్పాలా లెక్క, మోహిని, మోహిని, భస్మాసురుడు. భస్మాసురుడికి ముందు మోహిని వస్తుంది, ఏమిటో భస్మాసురుడు. రాక్షసులందరూ చేసింది ఈ పద్ధతి అండి, వాళ్ళు తపస్సు చేశారు. రావణాసురుడు పొద్దున్నే సముద్రాల్లో స్నానాలు చేసి వచ్చేవాట, అన్ని సముద్రాల్లో, సప్త ద్వీపాల్లో స్నానం చేసి వచ్చేవాట రావణాసురుడు. ఆయన యొక్క ప్రఖ్యాతి అంతా ఇంత కాదు, ఆయనకు తోడు వాలి, వాలి ఆయన ఇద్దరు కలిసి చేస్తుండారు, బలవంతులు వాళ్ళు. వాలి రావణాసురుడు చాలా బలవంతులు. ఈ రాక్షసులందరూ కూడా ఇలా చేసిన వాళ్ళ తపస్సు, వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగడం కోసం. తర్వాత అన్ని దుర్మార్గాలకు పాల్పడతారు ఆ కీర్తి ప్రతిష్టలు నిలుపుకోవడం కోసం. తర్వాత ఏం చేస్తుంది, వీడికి అసలు శక్తి ఉండదు, ఏముండదు, ఇదంతా డాంబికం అనమాట చేస్తాడు. తర్వాత ప్రజల్లోకి వచ్చిన తర్వాత, పాపులర్ అయిపోయిన తర్వాత చిన్నగా తెలిసిపోతుంది వాడికి అసలు శక్తి లేదు, తపస్సు లేదు, ఏమి లేదు, ఇదంతా బూటకం, నాటకం, డాంబికం అని చెప్పి తెలిసిపోతుంది. అది అధ్రువం అన్నారు. చూడండి, చలం అధ్రువం, ఎందుకంటే నీకు నిజంగా తపస్సు చేయలేదు, నువ్వు పేరు ప్రతిష్టల కోసం కొంచెం ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా చూపించుకున్నావు పేరు ప్రతిష్టల కోసం. అది ఒకరోజు కాకపోతే ఒకరోజుకైనా జనానికి తెలుస్తుందా లేదా, తెలిసి వాళ్ళు ఏం చేస్తారు, చిన్న చిన్నగా ఆ సత్కారం చేయడం తగ్గిస్తారు, పూజలు చేయడం తగ్గిస్తారు, ఆ పేపర్లలో వాళ్ళ పేర్లు కూడా రావు, తర్వాత కొంతకాలానికి ఎక్కడికి పోయినాడో కూడా తెలియదు మనిషి అంటాడు. ఆ చలం ధ్రువం, వాళ్ళకు వచ్చే కీర్తి ప్రతిష్టలు చెలించిపోతాయి, ఎప్పటికీ నిలవవు అన్నారు. నిజమైనటువంటి తపస్సు చేసే వాళ్ళ పేరే నిలుస్తుంది, కానీ ఇలా డాంబికంగా పేరు ప్రతిష్టల కోసం చేసేవాళ్ళది కాలగర్భంలో కలిసిపోతుంది అని చెప్తున్నారు. తర్వాత తామసిక తపస్సు. అధ్రువం అంటే అనిత్యం అయినటువంటి ఫలం అని అర్థం. అనిత్యమైనటువంటి ఫలం ఏమిటి? కీర్తి ప్రతిష్ట ఈ శరీరం ఉన్నంతసేపే ఉంటుంది, నువ్వు బాగా వయసులో ఉన్నంతసేపే ఉంటుంది. నువ్వు ముసలితనం వచ్చిన తర్వాత నీ కీర్తి పోతుంది, ప్రతిష్ట పోతుంది, చాం పోయిందంటారు చూసారా. ఆయన ఇప్పుడైతే చాం పోయిందండి ఆయనకి పాపం, ఎందుకంటే బట్టతలు వచ్చేసింది, బట్టతలు వచ్చేసింది, కొంచెం పెద్దవాడైపోయినాడు, కదలలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు. అందుకని పీపుల్ అందరికీ తెలిసిపోయింది, నువ్వు ఓపిక్గా ఉన్నంతసేపు పరిగెడుతున్నంతసేపే చే ఎవరు రెస్పెక్ట్ ఇచ్చినా, తర్వాత నిజంగా నీకు శక్తి తపస్సు ఉంటే అలా పరిగెత్తుకు రావాలి నీ దగ్గరికి జనం. నువ్వు పరిగెత్తక్కర్లేదు జనం దగ్గరికి. నిజంగా నీ దగ్గర తపస్సు శక్తి ఉంటే నువ్వు ఎందుకు పరిగెత్తాలి? లేకపోబట్టే కదా పరిగెడుతున్నావు. ఎంతకాలం పరిగెడతావు? చలం అధ్రువం. అందుకని మహాత్ములు ఎప్పుడూ కూడా ఈ డాంబికమైన తపస్సు కోసం వాళ్ళు ప్రయత్నం చేయరు. నిజమైన తపస్సు ఎప్పుడు కూడా ప్రశాంతంగా, సౌమ్యంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అది నిజమైన తపస్సు. దాంట్లో చలం ఉండదు, నిత్యమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది అది. ఇంకా ఈయన ఇట్లా ఉంటే రాజసిక తపస్సే, ఇంకా తామసం ఎట్లా ఉంటుంది చూడండి.
మూఢగ్రాహీణాత్మనోయతే పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తామసముదాహృతం. యత్ పీడయా ఆత్మనః, ఆత్మనః పీడయా యత్ క్రియతే తత్ తపః తామసం ఇతి ఉదాహృతం.
శరీరాన్ని ఆత్మనః అంటే వాళ్ళ వాళ్ళ శరీరాన్ని పీడింపజేసుకుంటూ బాగా బాధ పెడుతూ, ఎంత పీడిస్తారంటే వాళ్ళ శరీరాన్ని చెప్పలేం, వాళ్ళ శరీరాన్ని వాళ్ళే హింసించుకుంటారు. రకరకాలుగా హింసించుకునేవాళ్ళు ఉన్నారు, అదొక తపస్సు. పీడయా క్రియతే అన్నారు. నిప్పుల మీద నడవడం ఏమిటండి పీడ? శరీరాన్ని పీడించడం అన్నమాట. అతి ఉపవాసం చేయడం ఏమిటి? పీడ, పీడించడం శరీరాన్ని. ఇక్కడ ముళ్ళు గుచ్చుకొని ఇటు ముళ్ళు గుచ్చుకొని ఇటుల దూరుతాయి చూసారా, అక్కడ ఇక్కడ దూర్చుకొని ఏమిటది అంటే పీడ. వాడికి భక్తే, శ్రద్ధ ఉంది, కానీ ఎటువంటి శ్రద్ధ? తామసిక శ్రద్ధ. ఎటువంటి తపస్సు? తామస తపస్సు. మరి భక్తి కాదా అండి? భక్తే నాయన, కానీ వాడికి జ్ఞానం రాదు, తామసమైనటువంటిది కదా. కనుక తామసికమైనటువంటి పీడించుకుని తన శరీరాన్ని చేసేటువంటి వాడు. ఎందుకు చేస్తున్నాడు అట్లా? మూఢగ్రాహీణ, మూఢంగా చేస్తున్నాడు, వివేకం లేదు వాడికి. ఎందుకు చేస్తున్నానా, ఎందుకు భగవంతుడు ఇచ్చిన ఈ శరీరాన్ని ఎందుకు ఇలా నేను దీన్ని పీడింపజేస్తున్నానని తెలియదు. ఆ జైనిజం వాళ్ళు ఈ ముడిని కూడా పీక్కుంటారట, వాళ్ళు వెంట్రుకలన్నీ పీకేస్తారు, క్షవరం చేయించుకోరు, క్షవరం చేయరు వాళ్ళు, ఒక్కొక్క వెంట్రుకని పీకుతారు. ఇదేమిట్రా, ఒక వెంట్రుకు పీకితేనే మనకు అయ్యో అంటాం. అన్ని వెంట్రుకలు ఎట్లా పీకుతాయా అంటే అది ఒక వాళ్ళకి ఒక తపస్సుట. ఎందుకంటే ఆ యొక్క బాధని భరించేటువంటి శక్తి శరీరానికి రావాలిట, అందుకని వెంట్రుకలన్నీ పీక్కుంటారు. నాలుక మీద శూలం గుచ్చుకునేవాడు, ఇట్లాంటి రకరకాలు ఉన్నాయి. అక్కడ ఇంకొక రిలీజియన్లో చూసారా, వీపు కోసుకుంటాడు వాడు. అదేమిటో, వీపు కోసుకునేవాడు, వీపు మీద కొట్టుకునేవాడు, ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ళు వేసుకుంటాం. ఇదేమిటి రాళ్ళు వేసుకోవడం ఏమిటంటే, అదొకటి రకం అండి. అక్కడ ఉన్నది ఏదో విలేజ్లో రాళ్ళు వేసి కొట్టుకోవడం అంటే అదొక రిచువల్ట. ఇదేమిటి రాళ్ళు వేసి కొట్టుకోవడం ఏమిటి అని? మూఢగ్రాహీణ, మూఢులవ్వడం వల్ల, వివేకం లేకపోవడం వల్ల వాళ్ళు సిస్టమేటిక్గా చేస్తారు. ఇప్పుడు ఇది ఎద్దుల పోటీ ఉంది చూసారా, సంక్రాంతి జల్లి, జల్లికట్టు. ఏమిటయ్యాది సంక్రాంతి పేరుతో, పండగ పేరుతో చేసేది ఏమిటి అంటే, అది ఆనవాయితీ అండి, చెయ్యాలన్నాడు. పీడయా, ఎంతమంది చచ్చిపోతున్నారు, ఎంతమంది గాయాలు, దేనికి చేస్తావరా అంటే, అది ఆనవాయితీగా వస్తుందండి అన్నాడు. ఎందుకు వస్తుంది ఆనవాయితీగా? ఎద్దులు వదిలిపెడతాను నీ వెంబడి అని చెప్పాలి. ఎద్దు వెంబడి నీవు పరిగెత్తకూడదు, ఎద్దు నీ వెంబడి పరిగెత్త, ఎద్దుని నీవెమ్మడి పరిగెత్తిస్తాను, నువ్వు పరిగెత్తనాలి. ఆ ఎద్దుని, నోరు లేని జంతువుని ఎంత హింసిస్తారు. కోళ్ల పందాలు ఏమిటి? కోళ్ల పందాలైనా ఏమైనా సరే, ఏ ఒక రిచువల్ పేరుతో ఏది చేసినా కూడా మూఢంగా చేసేవాళ్ళు వీళ్ళందరూ. తామసం ఉదాహృతం, అంతేకాదు ఉత్సాదనార్థం. వాళ్ళని వాళ్ళు హింసించుకోవడమే కాదు, ఇంకా మిగతా వాళ్ళని కూడా హింసిస్తారు. ఇవన్నీ ఉంటారు చూసారా, చేతబడి అంటారు. చేతబడి చేయడం బ్లాక్ మ్యాజిక్. అవతల వాడిని నాశనం చేయడం కోసం వీడు తపస్సు చేస్తాడు. ఒక చిన్న కథ చెప్తారు, కథ వచ్చే వారం చెప్తాను, టైం అయింది, కథ గుర్తుపెట్టుకుంటానండి. తామసిక తపస్సు అంటే ఎట్లా అని ఉందా? ఒకళ్ళు ఇద్దరు తపస్సు చేస్తున్నారట. చేస్తుంటే నారదుడు ప్రత్యక్షమైనాడు. ఇద్దరు వేరువేరుగా కూర్చొని తపస్సు చేస్తున్నారు. ఒక నారదుడు వెళ్ళి, అనే నీకేం కావాలన్నట్ట, మా ఫ్రెండ్ ఏం అడిగాడు అన్నాడు. అంటే మీ ఫ్రెండ్ ఇంకా అడగలేదు, నువ్వు అడుగుతావా అన్నా. లేదు లేదు, ముందు వాడిని అడిగిరా అన్నాడు. సరే నారదుడు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళితే వాడు అడిగాడు, మా ఫ్రెండ్ ఏం అడిగాడు అని అన్నారు. వరం అంటే నువ్వు ఏమడిగితే, మొదటివాడు చెప్పాట ఇంకా ఆయన అడగలేదంటే, వాడిని అడగనివ్వండి, వాడు అడిగిన దానికి రెండు రెట్లు నాకు ఇవ్వండి అన్నాడు వీడు మొదటివాడు. అక్కడికి పోతే వాడు ఇట్లా చెప్పాడు, నువ్వు అడిగిన దానికి రెండు రెట్లు అన్నాడు. అట్లాగా రెండు రెట్లు అడిగాడా నేను అడిగిన దానికంటే? నాకు ఒక కన్ను పోయేట్లు చెయ్యి అన్నాడు. సరే ఒక కన్ను పోయింది. అక్కడికి పోయినాడు, మా ఫ్రెండ్ ఏం అడిగాడో దానికి రెండు రెట్లు నాకు ఇవ్వన్నాడు వీడు. వీడికి రెండు కళ్ళు పోయినాయి. ఉత్సాధనార్థం అన్నాడు. ఏమిటి తపస్సు అంటే తామసిక తపస్సు.
పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శాంతి శాంతి హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.